పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 2:9-10 చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2:9-10 చదువుకుందాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ప్రియులరా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడి శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండవన్నని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి, ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశం మీది, సర్వభూమియు మీది, మీకు వందనాలు. సృష్టికర్తవని, ఎలోహిమని మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ ఉన్నాం. ఈ దినానికి అధిపతి మీరే. ఈ 31వ తేదీని బట్టి స్తుతిస్తున్నాం మా ప్రభు. ఈ సంవత్సరం ప్రతి నెల చివరి శుక్రవారం ప్రత్యేకంగా మిషన్స్ కోసం ప్రార్థన చేయడానికి కూడా ఆశ కలిగి ఉండగా ఈ తీర్మానాన్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు జరుగు ప్రార్థనలో కూడా పాల్గొనడానికి, తిరిగి సాయంకాలం సెంట్రల్ కాన్ఫరెన్స్ లో మీ సన్నిధులు కడపడానికి మా పట్ల కృప చూపించండి. ఈ ఉదయ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఉదయకాలం మిమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న నల్గొండ డిఆర్డిఏ సహవాసాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ, నాకు మాకు దీవెనకరంగా సమయాన్ని మార్చమని వేడుకుంటూ, ఆత్మదేవ మిమ్మను ఒప్పుకుంటూ మా మధ్యకి ఆహ్వానిస్తూ, నాతో మాతో మీరు మాట్లాడమని, మా హృదయాలు తేవమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రిలరా, మరొకసారి మీ అందరికీ ఉదయకాలపు ఆరాధనకి ప్రాణస్వరూపంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం శుక్రవారం ఉదయకాలపు ధ్యానాల్లో భాగంగా గత కొన్ని దినాలుగా సంఘాన్ని అర్థం చేసుకోవడానికి సంఘం మీద స్టడీ చేస్తా ఉన్నాం. సంఘమును గురించిన అనేక విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే సంఘం గురించిన పోలికలను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. సంఘము అన్న మాట మనకి మనం బాగా అర్థం చేసుకోవడానికి బైబిల్లో సంఘానికి పోలికలు ఇవ్వబడ్డాయి. ఆ పోలికను కూడా స్టడీ చేస్తూ వస్తున్నాం. గత వారం అయితే సంఘం చేయాల్సిన 3 పనుల మీద మనం ధ్యానం చేసాం. అందులో సంఘం క్షేమాభివృద్ధిని కలిగి చేయాలి. ఏ విశ్వాసి అయినా సంఘంలోకి వచ్చేది బలపడడానికి, సంఘం బలపరుస్తుంది. ఒంటరిగా ఉంటే బలపడడం సాధ్యం కాదు, దాన్ని ఎడిఫికేషన్ అన్నాం. సంఘం దాతృత్వాన్ని చూపించాలి, బెనవలెన్స్. సంఘం దాతృత్వాన్ని నేర్పించాలి, చూపించాలి, నేర్పించాలి. సంఘం ద్వారా చారిటీ, సంఘం ద్వారా ప్రేమను పంచుకోవడం నేర్చుకుంటాం. అలాగే మూడవ మాటగా ఎవాంజలిజం, సంఘం సువార్తను ప్రకటించాలి. ఈ మూడు పనులు సంఘం చేయాల్సిన పనులుగా, ఎడిఫికేషన్ బలపడతాము, బెనవలెన్స్ దాతృత్వాన్ని నేర్చుకుంటాము, ఎవాంజలిజం మనం సువార్త ప్రకటనలో పాలుభాగస్థులం అవుతాం. దాన్ని మనం చూడగలిగాం. అంతకు ముందు వారాల్లో సంఘాన్ని గురించిన పోలికల కోసం మాట్లాడుతూ సంఘాన్ని వేటితో వేటితో పోల్చాడో ఆ పోలికల్లో నుంచి సంఘాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. సంఘం అంటే ఏంటో అర్థం కావడానికి శరీరాన్ని పోల్చాడు. వేరువేరు అవయవాలు ఒక్క శరీరం, యూనిటీ. యూనిటీ సంఘము అంటే వేరువేరు మనుషులు, వేరువేరు వర్గాలు. యూనివర్సల్ చర్చ్, లోకల్ చర్చ్ లో ఏం ప్రాక్టీస్ చేస్తామంటే విఆర్ ఆల్ వన్ బాడీ అండర్ ద హెడ్షిప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు శిరసత్వం కింద మేమంతా ఏక శరీరం. ఆ ఏకత్వం, ఆ యూనిటీ, ఆ ఐక్యత ఎంత ప్రాముఖ్యమో కొన్ని అంశాలు కూడా స్టడీ చేశాం. రెండు, సంఘాన్ని దేవుని కుటుంబము అన్నాడు, ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. కుటుంబంలో ఎలాంటి ప్రేమానురాగాలు ఉంటాయో, ఎలాంటి ప్రేమానురాగాలు ఉంటాయో అలాంటి ప్రేమానురాగాలు సంఘంలో ఉండాలి. సంఘం అంటే అసలుకి టచ్ మీ నాట్ అన్నట్టుగా, వచ్చారా లేదా తెలియనట్టుగా, ఉన్నామా లేదా అన్నట్టుగా. చాలాసార్లు ఎలా ఉంటుందంటే సంఘంలో, ఇంట్లో, కుటుంబాల్లో మాట్లాడకపోతే ఒప్పుకోరు. మాట్లాడాలి, కలవాలి. అందరూ పలకరిస్తారు, ఎలా ఎలా ఉన్నావు అని అడుగుతారు, ఉంటారు, చెప్పాలి. దేవుని ఫ్యామిలీ పలకరించుకోవాలి, మాట్లాడుకోవాలి. జోక్యం చేసుకుంటారు, ఇన్వాల్వ్ అవుతారు, గైడ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ అన్నాడు ఆయన. ఈవెన్ నీ కుటుంబం పరలోకంలో ఉండదు కానీ సంఘం అనే కుటుంబం పరలోకంలో ఉంటుంది. సంఘంలో ఉన్న అందరూ ఉంటారా అన్నది నా ఉద్దేశం కాదు, కానీ సంఘం అనే కుటుంబంతో నువ్వు ఎల్లకాలం సహవాసం చేయాలి. భూమి మీద నీ కుటుంబంతో కొంతకాలం ఉన్నా పరలోకంలో నీ కుటుంబం ఉండకపోవచ్చు, కానీ ఈ కుటుంబమే ఉంటుంది. నిత్యత్వంలో ఉండే కుటుంబంతో భూమి మీద టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండకూడదు, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండకూడదు, ఏదో ఉన్నానా లేదా అన్నట్టుగా ఉండకూడదు. యు హ్యావ్ టు యాక్టివ్లీ ఇన్వాల్వ్. ఆ ప్రేమానురాగాలు ఉండాలి, అంతగా కలిసి ఉండాలి. దాన్ని కూడా మనం చూడగలిగాం. సంఘాన్ని వధువుతో పోల్చాడు, వధువుతో పోల్చాడు. వధువు సంఘము అని కూడా ఎక్కువ వాడుక. ఆయన వరుడు, మనం వధువు. ఎంగేజ్మెంట్ అయ్యింది, మ్యారేజ్ కావాలి. వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, కొనుక్కున్నాడు, తన సొంత ప్రజగా చేసేసుకున్నారు. నేను నీ కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, స్థలం సిద్ధపరిచిన తర్వాత వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. ఆయన ఏం స్థలం సిద్ధపరుస్తున్నాడో స్పష్టత లేదు, కానీ ఆయనకు అంత టైం కూడా అక్కర్లేదు. కానీ మనం సిద్ధపడాలి ఆయనతో నిత్యత్వంలో ఉండడానికి, ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండడానికి. చెడిపోయిన స్వభావం, లోక సంబంధమైన మనసులో నుంచి ఆయన దగ్గరకు వచ్చేసాం, ఫ్రీగా రక్షించబడ్డాం, ఉచితం కృప. ఏమి చేయనవసరంలా, యేసు నువ్వు నాకు కావాలి, నేను నీ వాడిని అంటే చాలు అంగీకరించేస్తాడు. కానీ పరలోక నియమాలు నేర్చుకోకుండా, పరలోక నియమాలు అర్థం కాకుండా అట్లాగే పాప స్వభావంతో మారు మనసులోకి వచ్చి ఏమీ తెలియకుండా పరలోకానికి వెళ్ళి నిత్యత్వం గడిపేది కాదు. పాఠాలు నేర్చుకోవాలి, ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. ఆ పాఠాలు ఆ ప్రిన్సిపల్స్ నేర్చుకోవడానికి ఏమన్నాడంటే, నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాకు ఎలా ఉండాలో అన్నది నేర్చుకో, సిద్ధపడు అని. సిద్ధపాటు కొరకు ఎడబాటు ఉంది. ప్రధానం చేసుకున్నాడు, పెళ్లి జరిగారు, పెళ్లి చేసుకుంటానులే మళ్ళా వచ్చని చెప్పి వెళ్ళిపోయాడు. వస్తాను ఎదురు చూడు అన్నాడు, రాడు అన్నట్టుగా లోకంతో స్నేహం చేస్తూ డబ్బును ప్రేమిస్తూ పరాయి పురుషుడి వైపు చూస్తే ఇక ఆ కన్యక పరిశుద్ధ కన్యక అవదు. కాబట్టి ఇది పరీక్షాకాలం. ఆయనని ప్రేమించాడు ఎంత? ప్రాణంతో సమానంగా, ప్రాణం ఇచ్చాడు. నువ్వు ఆయన్ని ప్రేమించాలి ఎంత? ప్రాణంతో సమానంగా. ఎందుకు వధువు అన్న పరిభాష వాడాడు అన్న మాట దగ్గర చాలా సంగతులు గతంలో మనం ధ్యానం చేసాం, వాటిలోకి వెళ్ళబోను, జస్ట్ అవుట్లైన్ జ్ఞాపకం చేస్తున్నాను. పెళ్లి ప్రధానం అయిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆడపిల్ల మనసు ఎక్కడుంటుంది? అమ్మగారింటి మీద ఉంటుందా, భర్త మీద ఉంటుందా? కాబోయే భర్త. గత కాలం కొరకు ఆలోచించదు, భవిష్యత్ కాలం కొరకు. ఊహల ప్రపంచం, ఊహల ప్రపంచం. నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం. అసలుకి మర్చిపోనే మర్చిపోదు, అదే దేశ అదే తలంపులు. అందుకే ఈ గ్రంథాన్ని ఎట్లా ముగించాడంటే, మరణాత ప్రభు అయిన యేసు రమ్ము, ప్రధానం చేసుకుని వెళ్ళిపోయి పరలోకంలో కూర్చుంటే ఎట్లా, తీసుకెళ్ళొచ్చి అన్నట్టుగా ఉండాలట, అన్నట్టుగా ఉండాలట. ఎప్పుడొస్తావు, ఎప్పుడొచ్చి తీసుకెళ్తావు అన్నట్టుగా ఉండాలట. అలాగే గ్రంథం ముగించబడింది. అలాగే గ్రంథం ముగించబడింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, రమ్ము అని చెప్పుచున్నారు. ప్రధానం చేసుకున్నావు, నన్ను తీసుకెళ్లి నీతో పాటు పరలోకంలో ఉంచు అని ఎదురు చూడాలట. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి పరిభాష భలే ఉంటది. ముందటి వచనాల్లో, ముందటి అధ్యాయాల్లో చాలా శ్రేష్టమైన మాటలు. 19వ అధ్యాయం 6-7 వచనాలు 6-7 వచనాలు అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కోరిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, పెళ్లి జరగబోతా ఉంది, ఆయన భార్య అంటే మనం సంఘం తన్ను తాను సిద్ధపరచుకొని ఉంది. ఆయన స్థలాన్ని సిద్ధపరచడం కాదు, మనం సిద్ధపడడం అక్కడికి వెళ్ళడానికి. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది, గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా వింటిని. ఎట్లా సిద్ధపడింది? 8, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమును నిర్మలమున్నైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియ. క్రియల ద్వారా సిద్ధపాటు. అవును, క్రియల ద్వారా రక్షణ పొందలేదు, ఉచితంగా రక్షించబడ్డాం, ఫ్రీ. నువ్వేం చేయాల్సిన పనుల, నమ్ముకుంటే చాలు, మునిగితే చాలు. కానీ రక్షించబడ్డ తర్వాత పరలోకానికి ఎట్లా సిద్ధపడాలి? నీతి క్రియలు. ఒకప్పుడు పాపపు క్రియలు, ఇప్పుడు నీతి క్రియలు. అది సిద్ధపాటులో భాగం. వధువు వరుడు కొరకు అట్లాగే అలంకరించుకోవాలి. అలా సింగరించుకోవాలి, అలాంటి వస్త్రాలు ధరించుకోవాలి, అలాంటి కార్యాలు చేయాలి, ఆయనకి ఇంపుగా ఆయన కంటికి అందంగా కనబడాలి. అది వధువుతో పోల్చే దాన్ని కూడా అర్థం చేసుకున్నాం. సంఘం అంటే శరీరము అన్నాడు, సంఘము అంటే కుటుంబము అన్నాడు, సంఘము అంటే వధువు అన్నాడు. ఇవి మనకు అర్థమయ్యాయి. ఈరోజు సంఘాన్ని పోల్చిన పోలికల్లో భాగంగా మనం మరొక పోలికను చదువుతా ఉన్నాం. అదే ఈ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఈ పోలిక 9-10 వచనాల్లో ఏం చదువుతున్నామంటే, సంఘము అంటే దేవుని ప్రజలు, ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు. అందుకే నేను మాట అంటాను, కుల సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ కుల సంఘాలు, మహిళా సంఘాలు, ఆ సంఘం, ఈ సంఘం ఒకటి కాదు, ఒకటి కాదు. బుద్ధిజంలో కూడా సత్సంఘం అంటారు. సంఘం అంటే కమ్యూనిటీ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్. ప్రజలు కలవటం, ప్రజలు కలవటం ఓకే, ఆ ప్రజలు ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఆ ప్రజలు ఎలా, ఆ ప్రజలను ఎలా చూడాలనుకుంటున్నాడు, అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ సంఘాన్ని దేవుని ప్రజలు అన్నాడు, ద పీపుల్ ఆఫ్ గాడ్ అని రాయబడింది 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాక్షయమును ప్రచురము చేయనిమితో ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఎంత శ్రేష్టమైన పోలుకులో, ఎంత గంభీరమైన మాటలో అర్థమవడానికి ప్రభు సహాయం చేయాలి. అచివరి మాట, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. 10, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. దేవుని ప్రజలు, ద పీపుల్ ఆఫ్ గాడ్. సంఘం ఎవరంటే దేవుని ప్రజలు, దేవుని ప్రజలు. ఇది అర్థమైతే మనం సంఘం ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో కొంతని అర్థం చేసుకోగలుగుతాం. అలాగే ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకోగలుగుతాం, పరీక్ష చేసుకోగలుగుతాం. దేవుని ప్రజలు, దేవుని సొత్తైన ప్రజల మాట, దేవుని సొత్తైన ప్రజల మాట. ఇక మనం పేతురు పత్రికను కాంటెక్స్ట్ లోంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఎవరిని ఉద్దేశించి పేతురు ఈ పత్రిక రాశాడు? యూదులను ఉద్దేశించి, రక్షించబడ్డ యూదులు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఈ పత్రిక రాసే సమయానికి ఎక్కడున్నారంటే, 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో ఆ విషయాలు రాయబడుతున్నాయి. 1వ వచనం 2వ వచనంలో ఆ విషయాలు రాయబడుతున్నాయి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడ్డ వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకయ, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పు రాయినది. యూదులు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నారు. విచిత్రం ఏంటంటే, దేవుడు వారిని బాగా దీవించి భద్రపరిచి ఒక చోట కూర్చోబెట్టడానికి బదులు వాళ్ళందరూ చెదిరిపోయారు, వాళ్ళందరూ చెదిరిపోయారు, ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు, ఆసియాలోని అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు, యాత్రికులుగా స్థిర నివాసం లేని వారికి తిరుగుతున్నారు. వాళ్ళు ఉద్దేశించి మాట్లాడతాడు పేతురు, మీరు దేవుని ప్రజ అంటాడు, దేవుని ప్రజ అంటాడు. యూఆర్ పీపుల్ ఆఫ్ గాడ్. ఎక్కడున్నారో చెదిరిపోయి ఉన్నారు. ఎందుకు చెదిరిపోయారు? బైబిల్ దేవుడు మొదటి నుంచి అలాగే కనబడతాడు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో ఆయన అలాగన్నాడు, మీరు ఫలించండి. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది, ఆ మాట చూడండి, విస్తరించి భూమిని నిండించి, విస్తరించండి, ఎక్స్పాండ్ అవ్వండి, చెదిరిపోండి, అన్ని ప్లేసెస్లోకి వెళ్ళండి, అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, భూలోకం అంతటిని మీరు స్వాధీనపరచుకోండి. అది మొదటి నుంచి ఉన్నమాట. 11వ అధ్యాయంలో బాబెలు గోపురం కట్టారు. మేము ఎక్కడికి పోము, ఒక్కచోటే ఉంటాము, అందరం పెద్ద అపార్ట్మెంట్ కట్టుకుంటాము, మల్టీ స్టోర్ బిల్డింగ్ కడతాము, అంతా ఒకే చోట ఉంటాము. ఒప్పుకోని ఒప్పుకోలే భాషలు తారుమారు చేశాడు. భాషలు తారుమారు చేసి సేమ్ చెదిరిపోండి, చెదరగొట్టాడు. సంఘం ఏర్పడింది. అది విచిత్రంగా సంఘం ఏర్పడిందో, అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో యెరూషలేములో సంఘం ఏర్పడింది. ఎక్కడి నుంచి వచ్చారు బాబు మీరంటే, చెదిరిపోయిన వాళ్ళందరూ ఆయా ప్రాంతాల నుంచి యెరూషలేములో పెంతకొస్త పండగకు వచ్చారు. ఆ పెంతకొస్త పండగకు వచ్చిన వారితో పేతురు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. 3000 మంది బాప్తిష్ణం తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళంతా ఎక్కడికి వచ్చిన ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, వేరే వేరే దేశాలకు వెళ్ళిపోవాలి. మళ్ళా చదివిపోయారు సంఘం అంతా. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం ఏమంటుందంటే, 8వ అధ్యాయం ఏమంటుందంటే, వాళ్ళందరూ బాగుంది, ఈ ప్రేమ బాగుంది, ఐక్యత బాగుంది, ఆప్యాయత బాగుందని చెప్పి యెరూషలేములో అక్కడ లోకల్ గా ఉన్నవారు అట్లానే కూర్చున్నారు. అసలు ఒప్పుకోలే భయంకరమైన పర్సెక్యూషన్ వచ్చింది. యెరూషలేములో ఉన్నవాళ్ళు ఒంటి చచ్చిపోతారు, చెదిరిపోతే మీ ద్వారా చాలా మంది రక్షించబడతారు, పొండి అని చెప్పి చెదరగొట్టాడు. అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో చెదిరిపోయారు మళ్ళా. కాబట్టి దేవుని ప్రజలు ఒక రాష్ట్రముగా, ఒక దేశముగా, ఒక ప్రాంతముగా ఒకే చోట కూర్చొని అందరూ ఎంజాయ్ చేసి, అందరము ఈ ప్రేమానురాగాలు, యాప్యత అనురాగాలను అనుభవిస్తూ ఉండేది కాదు. అది పరలోకం. అక్కడ చూద్దాం, అందరము ఒకే చోట ఏకపట్టణస్థులుగా ఉంటాం. కానీ దేవుడు భూమి మీద మాత్రం మనకొక మిషన్ ఇచ్చాడు, మనకొక పని ఇచ్చాడు. ఏంటి ఆ పని అంటే, నువ్వు నన్ను ప్రేమించాలి పూర్ణ హృదయంతో, నువ్వు పొరుగుడిని ప్రేమించాలి నిన్ను వలే అన్నాడు. అలా ప్రేమించడంలో భాగంగానే దేవుడు రక్షించుకున్న ప్రతి బిడ్డను లోకంలో పంపిస్తా ఉంటాడు, చెదరగొడతా ఉంటాడు. ఎందుకయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ లో పంపించో, ఇదేమో భయంకరంగా ఉందంటే, ఆయనకు ఒక ప్లాన్ ఉంది. మిమ్మల్ని డిఆర్డిఏలో పంపించడం వెనకాల ఒక ప్లాన్ ఉంది, టీచర్లుగా పంపించడం వెనకాల ఒక ప్లాన్ ఉంది. అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, అక్కడ నీకు కుర్చీ వేసి, నీకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి, నిన్ను రక్షించుకొని అక్కడ కూర్చోబెట్టడం వెనకాల ఒక ప్లాన్ ఉంది. చెదిరిపోయిన వారు కాబట్టి ఏమంటాడంటే, బాబు నువ్వు చెదిరిపోయినా, వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయినా, నా పరిస్థితి ప్రారంభ దినాలు ఎలా ఉంటుందంటే, నాకు మా సంఘం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే టైం దొరికితే ఇంకా వాళ్ళతోనే గడిపేవారు, టైం దొరికితే వాళ్ళతో కూర్చోవడమే. లోకం అంటే కొంచెం భయం, ఏమి అలవాటు చేసేస్తారో, ఎక్కడ డీవియేట్ అయిపోతామో, ఎక్కడ లోక విషయాలు అలవాటు చేసేస్తారని భయం. లోకస్తులతో ఎవరితో మాట్లాడేవని కాదు, నా టైం అంతా నా సంఘంతో గడిపేవాడు. ఆయన ఉద్దేశం ఏంటి, నువ్వు ఇద్దరు బాగున్నారు, మీ ఇద్దరే మాట్లాడుకుంటా ఉంటే నాకు వచ్చే సంతోషం కంటే నువ్వు లోకస్తులతో మాట్లాడితే నాకు సంతోషం. అదేంటది, నీలో ఉన్న రక్షణ వాళ్ళకి వెళ్తుంది, నేను నీకు అర్థమయ్యాను, వాళ్ళకి అర్థమవుతాను. అందుకే దేవుడు లోకానికి వేరుగా ఉండమన్నాడు, గాని ఏర్పాటువాదంతో ఉండమంటలేదు. అర్థం ఏంటంటే, కలిసే ఉంటాం కానీ దేవుడికి నచ్చిన విషయాల్లో మనసులో విభేదిస్తాం, మనుషులతో కలిసే ఉంటాం.
దేవుని ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చెదిరిపోయిన వాళ్ళు దీన్ని ఎంత విచిత్రంగా సంఘం చూస్తామంటే, ఇది ఇక నానాజాతి సమితి. రెడ్డీస్ అందరూ ఒక సంఘం, చౌదరీస్ అందరూ ఒక సంఘం, ఎస్సీస్ అంతా ఒక సంఘం. అబ్బే, అది అసలుకి సంఘమే కాదు, ఆ ఫౌండేషనే రాంగ్. మనమంతా కలిసి లోకానుసారంగా ఒక ప్లాట్ఫామ్ మీద యునైట్ అవ్వడం కాదు ఆయన ఉద్దేశం. ఏమంటాడంటే, దేవుని ప్రజలు ఎలా ఉండాలట? ఎఫెసీయులకు రాసిన పత్రికలో శ్రేష్టమైన కొన్ని మాటలు ఉన్నాయి, అర్థం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 14 వచనం నుంచి కూడా చదవాలి. 14 నుంచి, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన 13 కూడా పైనుంచి కాంటెక్స్ట్ అంతా అన్ని జనులు ఇస్రాయేల్ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. 11, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడ్డ వారి చేత సున్నతి లేనివారు అనబడ్డ మీరు ఆ కాలమందు ఇస్రాయేల్తో సహపౌరులు కారు, పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్థులే ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినా మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులు. 15 వచనం, దేవుడు సంధి చేశాడు, ఆ భేదాన్ని కొట్టివేశాడు, మధ్య గోడను పడగొట్టి ఉభయం ఏకం చేశాడు. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచువనని ఇలాగు చేశాను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా ఈ మాట ఉందో. 18, ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక పరజనులు పరదేశులనే కాకుండా పరిశుద్ధులతో ఏకపట్నస్థులు, దేవుని ఇంటివారు, దేవుని ప్రజలు, దేవుని ఇంటివారు, ఏకపట్నస్థులు. అర్థం ఏంటంటే, యూదులకు జాతి భేదం అంతా ఇంత కాదు. యూదులకు ఈ అంటు మావలుగా ఉండదు. చాలాసార్లు అనిపిస్తూ ఉంటారు భారతదేశంలో, అలాగే ఈ అమెరికాలో కూడా, వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్, నల్ల జాతి, తెల్ల జాతి, ఆ భేదం చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ బాగా అంటించారు. యూదుల్లో కూడా యూదులు, యూదేతరులు, అన్యులు, యూదులు అన్న భేదం వాళ్ళకి బాగా ఉంది. కానీ సంఘంలో, క్రీస్తు ప్రభు నందు కట్టబడ్డ సంఘంలో ఏ భేదం, ఈవెన్ ఆడ మగ, స్త్రీ అని, పురుషుడని కూడా లేదు. ఇందులో గొప్పవాడు, చిన్నవాడు లేదు. యూదుడు, యూదేతరుడు లేడు. తెల్లజాతి, నల్లజాతి లేదు. అప్పర్ కాస్ట్, లోయర్ కాస్ట్ లేదు, ఉండకూడదు. ఒకవేళ ఉంటే నువ్వు సంఘంలో కలవలేదు, నీకు మారు మనసు రాలేదు, నీకు సత్యం అర్థం కాలేదు. పరలోకంలో ఎలాంటి డిఫరెన్షియేషన్ ఉండదు. ఏకపట్నస్థులు, ఒక్క తండ్రికి పిల్లలు. జనరల్ గా మన నైజం ఎలా ఉంటది అంటే, కొన్ని బీరకాయ పీస్ అంటారు కదా, బంధుత్వాలు కలుపుకుంటాం. మీరే క్యాస్ట్,
ఓ మాదేదే క్యాస్ట్, ఇద్దరం కూడా దేవుని సంఘంలోకి వచ్చాం కదా, మన ఇద్దరు ఒకటే క్యాస్ట్ కాబట్టి మన ఇద్దరు దగ్గరగా క్లోజ్ గా ఉందాం, వాళ్ళు వేరే క్యాస్ట్ కాబట్టి వాళ్ళతో కలవద్దు. అర్థం ఏంటంటే నీకు బైబిల్ అర్థం కాల, నీలో లోకం చావల, నీలో ఆ స్మెల్ చావల, నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోకి రాల. ప్రభుదాస్ రెడ్డి గారి కోసం ఆ సాక్ష్యం ఎప్పుడూ నన్ను కదిలిస్తుంది. ఆయన రెడ్డి కమ్యూనిటీ పిల్లలందరిని తీసుకుని వెళ్ళి ఎస్సీలకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఏం బాబు అంటే రెడ్డి చచ్చాడు, రెడ్డి చచ్చాడు. రెడ్డికి ఎస్సీలు ఓసీలు అన్న తేడా లేదు, కేవలం ప్రభుదాసుడును అంటే. ఆయనకు అర్థమైన బైబుల్ అది, ఆయనకు అర్థమైన బైబుల్ అది. కాబట్టి పిల్లరా, దేవుని ప్రజలు ఎలా ఉంటారంటే లోకానికి వైవిధ్యం, లోకానికి వేరు, లోకానికి ఎగ్జాంపుల్, అన్ని విషయాలు. నేను దేవుని కుమారునండి, దేవుని కుమార్తెనండి ఆయన మాటలకు మాత్రం చెప్పి, దేవుడుకున్న విశాల హృదయం, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు? ఆయన ప్రేమకు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు? ఆయన ప్రేమించలేని పాపెవరు? ఆయన క్షమించలేని పాపెవరు? కొన్ని ముఖాలు నచ్చుతాయి, కొన్ని ముఖాలు నచ్చవు. కొంతమందితో కలుస్తాం, కొంతమందితో కలము, కొంతమందితో మాట్లాడతాం, కొంతమందితో మాట్లాడడం. అబ్బే, దేవుని ప్రజలు అలా ఉండరు, ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు కలిపేశాడు యూదులను అన్యులను కలిపేశాడు. ఇప్పుడు ఈ పత్రిక రాస్తున్నప్పుడు యూదుల పరిస్థితి ఎట్లా ఉందంటే, రక్షించబడ్డావిలో చెదిరిపోయారు, అన్ని ప్రాంతాలకు చెదిరిపోయారు. మామూలుగానే బెట్ ఎక్కువ. మేము చూడడానికి ఎలా ఉంటారంటే చాలా బాగుంటారు యూదులు, హైట్ గాని, కలర్ గాని, తెలివితేటలు గాని. సైంటిస్టుల్లో కూడా చాలా మంది యూదులే, అన్ని బాగుంటాయి. మేము స్పెషల్ అన్న ఫీలింగ్ ఉంది కదా, ఆ స్పెషల్ అన్న ఫీలింగ్ ఉన్న వాడిని మెడ ఉంచి తీసుకెళ్లాడు, అన్ని ప్రాంతాలు తీసుకెళ్లాడు. ఇప్పటికీ అనిపిస్తుంది ఫారెన్ మిషనరీస్ ఇండియాకి వచ్చిన ఆ ఫోటోలు చూస్తూ ఉంటే, ఎట్లా వచ్చారు ఈ మనుషులు మన మధ్యకి, ఎట్లా కలిసి తిన్నారు, ఎట్లా కలిసి ఉన్నారు, ఎట్లాగా సహవాసం చేశారు భారతీయులతో. వాళ్ళేమో తెల్ల జాతీయులు, మనం నల్ల జాతీయులు, చూడడానికి అభేదం ఉంటారు. చూడడానికి నీ కంటికి అది ఉందేమో కానీ మనసులో ఏ కోసాన వాళ్ళకి లేదు. కుష్ఠరోగులకి ఎట్లా సేవ చేశారు. దేవుని ప్రజలు లోకానికి గొప్ప మాదిరి. దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మళ్ళా మూల వాక్యం చదువుతాం. పేతురు మొదటి పత్రిక 2:9 మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయమును ప్రచురము చే నిమిత్తం ఏర్పరచబడ్డ వంశం, రాజులేని యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఈ పరిభాష, ఈ లోతైన భాష అర్థమవ్వాలి మనకి. దేవుడు తన ప్రజలను ఏమని పిలుస్తున్నారంటే, ఏమని? పరిశుద్ధ జనం, హోలీ నేషన్ అన్నాడు. యాజక సమూహం, రాజులైన యాజక సమూహం, ఎ రాయల్ ప్రీస్ట్హుడ్, ఎ హోలీ నేషన్. ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఏంటి ఆయన ఉద్దేశం? ఏంటి, ఏం కావాలి ఆయనకి? నిర్గమకాండం 19 కొన్ని వాక్యాలు చదువుదాం. నిర్గమకాండము 19 కొన్ని వాక్యాలు చదువుదాం. 19 5 ఆరో వచనం చదవాలి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఏ దేశం వాడవైనా, ఏ భాష వాడవైనా, ఏ రంగైనా, ఏదేమైనా సరే ఆయన నమ్ముకొని ఆయన మాట వెంబడిస్తే వాళ్ళందరినీ సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని ప్రారంభంలో మాట్లాడుతున్నాడు ఆయన. ఆరు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలే, మీరు నాకు యాజక రూపముగు రాజ్యము, పరిశుద్ధమైన జనము. యూఆర్ ఏ హోలీ నేషన్, ఏ రాయల్ ప్రీస్ట్హుడ్ అన్నాడు. పరిశుద్ధ జనం, యాజక సమూహం అంటాడు. దేవుడు తన ప్రజల్లో నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏమి చూడాలనుకుంటున్నాడు, ఏమి నేర్పించాలనుకుంటున్నాడు, ఏమి నేర్పించు ఇక్కడ రెండు మాటలండి. రాజులు అన్న మాట దగ్గర, రాజులు అన్న మాట దగ్గర మనుషులకు చేసే పరిచర్య. రాజు ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళ తీర్పు తీర్చాలి, వాళ్ళ అవసరతలు తీర్చాలి. యాజకుడు అన్న మాట దగ్గర మందిర పరిచర్య, దేవుని సంతోషపెట్టాలి, దేవునికి కావలసిన ఆరాధన క్రమం మందిర క్రమం అంతా చూడాలి. దేవుని ప్రజలకి ఈ డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ, నువ్వు కూర్చొని ఇంట్లో కూర్చొని భక్తి చేయడం మాత్రమే కాదు, అది యాజకత్వం, అదొక్కటే కాదు, నీకు రాచరికం కూడా ఉంది. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, వాళ్ళకి నీ ప్రేమను చూపించటం, వాళ్ళకి నీ సర్వీసెస్ ఇవ్వటం, రెండున్నాయి. దేవునికి నీ సర్వీసెస్, మనుషులకు నీ సర్వీసెస్, ఇద్దరికి ఇవ్వాలి. అందుకే మీరు రాజుడు అన్నప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ, మీరు యాజకులు అన్నప్పుడు డివైన్ రెస్పాన్సిబిలిటీ, రెండు పనులు. చాలాసార్లు మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ, అది అర్ధసత్యం, అసత్యం కూడా. దేవుడి సేవ చేస్తూ ఉంటే చాలు, అది కూడా కాదు. అందుకే ప్రధానమైన ఆజ్ఞల్లో మనం ఏం చూస్తున్నాం, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించు, నిన్ను వలె పొరుగువాడిని ప్రేమించు. ఈ రెండు ఒకటే, ఈ రెండు అన్నిటికీ బేస్, ఈ రెండు ప్రాముఖ్యమైనవి. దేవుడు పాతకాలంలో, పాత నిబంధన కాలంలో మాట్లాడుతున్న మాట అదే, కొత్త నిబంధన సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట అదే, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట కూడా అది. నా ప్రజలు అన్నప్పుడు ఇక దేవుని ప్రజలు, ఆయన కొనుక్కున్నాడు, ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఏం పని చేయాలి? నువ్వు రాజుగా పనిచేయాలి, నువ్వు యాజకుడుగా పనిచేయాలి. నువ్వు రాజుగా పనిచేయాలి, నువ్వు యాజకుడుగా కూడా పనిచేయాలి. ఈ దేవుడు మన నుంచి ఆశిస్తుంది, దేవుడు మనకు అప్పచెప్పిన పని, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, మళ్ళా మూలవాక్యంలో ఈ సత్యాన్ని బాగా చూడగలుగుతాం. అక్కడే నిర్గమకాండ 19 చూసాం కదా, 19:6 ఏమన్నాడు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము, రెండు పరిశుద్ధమైన జనము అని ఇశ్రాయేలుతో చెప్పు అన్నాడు. అంటూ 20వ అధ్యాయంలో 10 కమాండ్మెంట్స్ మనకు బాగా తెలుసు కదా, 10 ఆజ్ఞలు. 20వ అధ్యాయంలో 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్ లో మళ్ళీ ఇవే ఉంటాయి, దేవుడికి నువ్వు చేయాల్సినవి ఏం చేయాలి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దేవుడికి చేయాల్సినవి మాట్లాడుతున్నాడు. రెండో మాట, మనుషులకు చేయాల్సినవి మాట్లాడుతున్నాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పొరుగువాడి మీద చెప్పకూడదు, పొరుగువాడిని ఇల్లు ఆశింపకూడదు, పొరుగువాడిని భార్యనైనా దేన్నైనా ఆశింపకూడదు. మరలా నువ్వు యాజకుడుగా ఉండాలి, అంటే విశ్రాంతి దినాన్ని పాటించాలి, అలాగే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మాటల ప్రకారంగా జీవించాలి, ఆయనకు భయపడాలి. ఇది యాజకుడు చేయాల్సిన పని. నువ్వు రాజుగా ఉండాలి, అంటే ఎవరికి అన్యాయం చేయకూడదు, అందరికి మేలు చేయాలి, ఏ పాపం నీలో ఉండకూడదు, పొరుగువానికి హాని చేయకూడదు. ఇది రాజుగా చేయాల్సింది. మీరు రాజులైన యాజక సమూహం, రాజులు యాజకులు నా ప్రజలు, మీరు ఎలా ఉండాలి, దాన్ని ఈ 10 కమాండ్మెంట్స్ లో చూడగలుగుతున్నాం. దాన్ని సంఘంలో కూడా చూడాలి. నేడు క్రైస్తవ సంఘానికి ఈ బాధ్యతలు ఉన్నాయి. ఎందుకో మనం ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాం. అయితే లోకంలో ఉద్యోగాల్లో మనం సర్వీస్ చేస్తున్నాం అని చెప్పి లోకానుసారంగా వెళ్ళిపోతున్నాం. దట్ ఈజ్ ఎక్స్ట్రీమ్. చెయ్యాలి, అది నువ్వు చేస్తుంది రాజుగా పనిచేస్తున్నావు. ఇక్కడ మళ్ళా బైబిల్ ఈ పరిభాష మనకు అర్థమవ్వాలండి. రాజుని ఎందుకన్నాడు, బొంటను ఎందుకనలేదు, దాసుని ఎందుకనలేదు అంటే మనం ఊడిగిం చేయడం కాదు, దీవించటం, జీతాల కోసం పనిచేయడం కాదు, దాతృత్వం ఇవ్వటం. నేను నిన్ను తలగా ఉంచుతాను, తోకగా ఉంచును అంటే నువ్వు చెంచావు కావు, తోక కింద తోకలాగా తోకాడించుకుంటూ ఎవరి కిందో పనిచేయడం కాదు. యుఆర్ ద హెడ్, నువ్వు తలలా ఉండాలి. దేవుని బిడ్డగా దేవుడిచ్చిన పొజిషన్ లో నువ్వు తలగా ఉండాలి. ఇది ఆ బైబిల్లో చాలా హుందాగా రాయబడతాయి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఇచ్చేవాడుగా, దీవించేవాడుగా, మేలు చేసేవాడుగా, ఉపకారిగా ఉండాలి. కాబట్టి రాజు అన్నాడు ఆయన, రాజులైన యాజక సమూహం. కంప్లీట్ గా చర్చ్ యాక్టివిటీస్ మాత్రమే, మనుషులతో సంబంధం లేకుండా ప్రార్థనలో గడపడం, బైబిల్ చదువుకుంటూ కూర్చోవడం, రెండిటికి బ్యాలెన్స్ అవ్వాలి. రెండు బాధ్యతలు మనకి ఇవ్వబడ్డ దేవుని ప్రజలు యాజకులు, దేవుని ప్రజలు రాజులు, రెండు బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఇది అర్థం కావాలి మనకి, ఇది అర్థం కావాలి. కాబట్టి కొంచెం ముందుకెళ్దాం. ఏమంటున్నాడు ఆయన కొంచెం ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వచనం నుంచి మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వచనం నుంచి మాట్లాడుతున్నాడు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, అబ్బా నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయుందును, వారు నాకు ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలని ఉందని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు, నేను మీకు దేవుణ్ణి, మీరు నాకు ప్రజలు, నేను మీకు దేవుణ్ణి, మీరు నాకు ఆలయాలు. ఈ పరిభాష మనకు అర్థమవ్వాలి, దేవుడు అక్కడ మొదటి మాట, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయుందును, వారు నా ప్రజలయుందురు, నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు. దేవుని ప్రజలుగా దేవుడు మనలో రావడానికి, ఆత్మదేవుని వాగ్దానం చేయడానికి, పరిశుద్ధాత్మకు నిలయాలుగా మనల్ని మార్చడానికి ఉద్దేశం ఏంటంటే, వీ హ్యావ్ టు బ్లెస్ ద నేషన్. మన దేశం కొరకు ప్రార్థన చేయటం, అనేకుల కొరకు ప్రార్థన చేయటం, ఈవెన్ దేశంలో జరుగుతున్న విపత్తుల కొరకు ప్రార్థన చేయడం, రక్షణ కొరకు ప్రార్థన చేయడం, స్వస్థత కొరకు ప్రార్థన చేయడం యాజక పని. ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా మనం చేయగలిగిన ఉద్యోగాల్లో, మనం చేయగలిగిన పరిధిలో చేయగలిగిన క్రియలు చేయటం. నేనే మాట అంటాను. ఎస్ఎఫ్జేలో రెండు రకాల క్యాలెండర్స్ డిజైన్ చేశాం. గత సంవత్సరం మీకు సైంటిస్టుల క్యాలెండర్ అందించాం. సైంటిస్టుల క్యాలెండర్ అందించినప్పుడు ఏం చెప్పాలనుకున్నామంటే, శాస్త్రవేత్తలు దేవుని బిడ్డలు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి అనేకమైన మేలులు లోకానికి అందించారు. ఈరోజు మన యువదేకాలం లైట్లలో కూర్చున్నాము, ఈ కంప్యూటర్ ముందు కూర్చున్నాము, మొబైల్ ఫోన్స్ వాడుతున్నాము, ఈ సెల్ కమ్యూనికేషన్ లో ఉన్నాము. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుని ప్రజలు చేశారు. ఎవరెవరు? థామస్ ఆల్వా ఎడిసన్, న్యూటన్, వీళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని ఫలంగా పెట్టి, ఈవెన్ ఈరోజు మనం వాడుతున్న వ్యాక్సిన్స్, మెడికల్ సైన్స్లో అనేక ఉపకరణాలు, థర్మామీటర్ మొదలుకొని ఎన్ని ఆవిష్కరణలు చేశారు. ఇది ప్రజలకు మేలు చేయటం. ఇది రాజులు చేసే పని. ఆ క్యాలెండర్ వెనకాల ఉద్దేశం ఏంటంటే, మనం నువ్వేం చేస్తున్నావు, వాళ్ళ క్రైస్తవులు వాళ్ళ లోకం కోసం ఇలా చేశారు, వాళ్ళు దీవించారు, వాళ్ళ తలగా ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు పుచ్చుకోలేదు, వాళ్ళు ఇచ్చారు ధారాళంగా ఇచ్చారు, వాళ్ళ ప్రాణాలను ఇచ్చారు, రాజులు చేసే పని, మరి నువ్వేం చేస్తున్నావు అది ప్రశ్నించడానికి ఆ క్యాలెండర్ వెనకాల ఉద్దేశం. ఈ సంవత్సరం ఏం చేసాం, మిషనరీస్ క్యాలెండర్ తీసుకొచ్చాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ దేవుని కోసం అన్ని కోల్పోయిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారు, ఈవెన్ ప్రజలను ఆత్మీయంగా రక్షణలోకి నడిపించడం కొరకు, జాతులను తెగలు రక్షణలోకి నడిపించడం కోసం. ఎండాలజీ అని చెప్పి ఒక సెమినార్, ఈ సాక్షి అపాలజిస్ట్స్ వాళ్ళు మాట్లాడతారు, చాలా చక్కగా మాట్లాడతారు. 200 సంవత్సరాల క్రితం భారతదేశం పరిస్థితి, బ్రిటిష్ వాడు రావడానికి ముందు భారతదేశం పరిస్థితి ఎట్లా ఉంది, ఎలాంటి భయంకరమైన మూఢాచారాలు ఉన్నాయి, సతీ సహగమనం, బాల్య వివాహాలు, స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు, వాళ్ళ రొమ్ములకు కూడా ట్యాక్స్ పే చేయాలి, ఒకడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంత భయంకరమైన చట్టాలు, మూతుకు ముంత ముడ్డుకు చీపురు, అట్లాంటి అంటరాని వ్యవస్థ, దోచుకోవడం, వర్ణ వ్యవస్థ, అబ్బా ఎన్ని చట్టాలు తీసుకొచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొచ్చి, లేదు ఇట్లా ఉండడానికి వీల్లేదు, చట్టం చేయాల్సిందని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం వ్యాపారం చేసుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన అందులో ఉన్న దేవుని బిడ్డలు మిషనరీస్ భారతదేశంలో ఉన్న రాజుల్ని వాళ్ళు ప్రభావితం చేయగలిగారు, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగారు. ఈవెన్ కాటన్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు. అర్థం చేసుకుందాం, దేవుని ప్రజలను దేవుడు రాజులు అంటున్నాడు, యాజకులు అంటున్నాడు, నా ప్రజలు అంటున్నాడు, నేను మీలో నివసిస్తాను అంటున్నాడు, మీతో సంచరిస్తాను అంటున్నాడు. సైంటిస్టులు వాళ్ళు చేసే మేలు వాళ్ళు చేశారు, క్రిస్టియన్ సైంటిస్టులు. మిషనరీలు వాళ్ళు చేయగలిగిన మేలు వాళ్ళు చేశారు. ఈ రెండు కేటగిరీ పీపుల్ దగ్గర డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కాదు, ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు కాదు, దోచుకున్న వాళ్ళు కాదు, స్వార్థపరులు కాదు, ఇచ్చారు పుచ్చుకోలేదు, దీవించారు దీవులు పొందాలనుకోలేదు. మీరు ఈ ఏరియాలో ఆలోచించాలి. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వచనం, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయుందును, వారు నా ప్రజలు అయిందరు, నా ప్రజలు, నేను మీకు తోడుగా ఉంటా, మీలో ఉంటా. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే ఒక మనిషి ఎలా చేయగలడా, చేయలేడు, చేయలేడు. మానవుడు వల్ల కానిది, ఇంపాసిబుల్ అనుకున్నది పాసిబుల్ అయ్యాయి. ఎట్లా పాసిబుల్ అయ్యాయి అన్నదే నిజంగా దేవుని శక్తి, దేవుని కార్య. భారతదేశం ఎలాంటిది అంటే లేడీ అంటే ఇక ఘోరం, మనిషిగా కూడా చూడరు, ఒంటిల్లు కుందేలు, ముసిగేసుకుని ఇంట్లో కూర్చోవాలంటే ఇంకేం లేదు. అంతగా అసలు లేడీ మాట్లాడితే వినే పరిస్థితి లేదు, ఆడవాళ్ళు మాట్లాడితే మాట్లాడకూడదు అన్న సమాజం. ఇట్లాంటి లేడీస్ ని చిన్న చూపు చూసే భారతదేశంలో ఒక లేడీ మదర్ థెరిసా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. అమ్మ అన్నారు, దండం పెట్టారు, నువ్వు మా అందరికి తల్లివి అన్నారు. ఏముంది ఆమె దగ్గర, ఏముందని చెప్పి దండం పెట్టారు, ఏముందని చెప్పి లేడీ అంటే విలువ లేకుండా చూసేవాళ్ళు అంత ప్రాధాన్యత ఇచ్చారు, అంత ప్రాధాన్యత ఇచ్చారు, భారతరత్నగా అభివృద్ధి ఇచ్చారు, విగ్రహాలు పెట్టి మొక్కుతున్నారు. ఏముంది ఆమె దగ్గర, ఏమి లేదు. దేవుడు తన ప్రజలను రాజులుగా యాజకులుగా నిలబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఆయనకు లోబడ్డవారిని వాడుకున్నాడు, ఆయనకు లోబడ్డవారిని వాడుకున్నాడు, అలాగే వాడుకున్నాడు. పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని దేవుడు తన ప్రజలను లోకానికి దీవెనగా ఉంచాలి అన్న ఆ సత్యాన్ని ఎప్పుడూ మాట్లాడుతున్నాడు, ఎప్పుడూ మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 20వ వచనం, 43వ అధ్యాయము 20వ వచనం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను, అడవి జంతువులు అడవి కుక్కలు నిప్పు కోళ్లు నన్ను కనపరుచును, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఈ 43వ అధ్యాయం అంతట్లో మాట్లాడుతున్న మాటలవే, నేను నిన్ను బలపరుస్తాను, మన వాగ్దానం కూడా ఇక్కడే ఉంది, ఈ సంవత్సరం వాగ్దానం కూడా ఇక్కడ ఉంది. ముందు వచనాలు కూడా చదువుతాం, చాలా బాగుంటాయి. ఏడో వచనం, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడ్డ వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడు నేనే, కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకురండి. నా ప్రజలు లోకానికి ఆశీర్వాదకరం, గుడ్డు వారికి కళ్ళు, చెవిటి వారికి చెవులు, చెరసాల్లో ఉన్న వారికి విడుదల. ఆత్మీయంగాను భౌతికంగాను దేవుడు తన ప్రజలను ఎట్లా వాడుకోవాలనుకుంటున్నాడు అన్నది దాన్ని మనం చూస్తున్నాం. అక్కడ 20వ వచనం అంటాడు, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. ఆ మాటలు చూడండి, అరణ్యంలో నీళ్లు, ఎడారిలో నదులు. దేవుడిని ప్రజలను బట్టి దేవుడు దీవిస్తాడు, దేవుడు ప్రజలను బట్టి దేవుడు మార్గాలు ఏర్పాటు చేస్తాడు, దేవుడు ప్రజలను బట్టి దేవుడు చీకట్లోకి వెలుగు తీసుకొస్తాడు, దేవుడు ప్రజలను బట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు, దేవుడు ప్రజలు అలా వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుణ్ణి, మేము దేవుని ప్రజలము, విఆర్ పీపుల్ ఆఫ్ గాడ్. ఆ స్పృహ మనకుంటే మన ప్రార్థన మారుతుంది, మన క్రియలు మారుతాయి, మనం దేశానికి ఆశీర్వాదంగా ఉంటాము, మనం ఉన్న ప్రాంతాలు దీవించబడతాయి అన్న మాట దగ్గర ఫిజికల్ గాను స్పిరిచువల్ గాను. అందుకే ఇప్పటికీ ఇండియా సినారియో చూస్తే ఈ సదరన్ కోస్టల్ ఏరియాలో, సదరన్ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్ నార్త్ ఇండియాలో ఉండదు. నార్త్ ఇండియా ఇంకా 20 సంవత్సరాలకు వెనక్కే ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వీళ్ళు వెళ్ళలేదు, దేవుని ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్ళలేదు, సువార్త తీసుకువెళ్ళలేదు, స్కూల్స్ కట్టలేదు, హాస్పిటల్స్ కట్టలేదు, వాళ్ళకి నాగరికతను పరిచయం చేయలేదు, వాళ్ళకి దేవుని సత్యాలను పరిచయం చేయలేదు. రెండు విధాలుగా వెనక్కి పడ్డారు. అర్థం చేసుకున్నాం, రాజులైన యాజక సమూహముగా దేవుడు తన ప్రజలను చూస్తున్నాడు. అక్కడ ఇంకొక మాట ఉంది, ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసి నా వర్తమానం ముగిస్తా. మొదటి పేతురు పత్రిక 2:9 పరిశుద్ధ జనము, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, పరిశుద్ధ జనము. 2:9 ఏమంటాడు, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయనిమితో ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం. ఆ ఒక్క మాట మీద నేను కొన్ని తలంపులు ఇవ్వాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ జనము ఏమంటున్నాడు అక్కడ 9వ వచనంలో, మీరు చీకటి ఇప్పుడు వెలుగు, మీరు చీకటి ఇప్పుడు మీరు వెలుగు, మీరు చీకటి ఇప్పుడు మీరు, చీకట్లో నుంచి వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు. ప్రిలరా, ఇది జరగకుండా ఈ ఒక మాట అంట. నాకు తెలిసిన జనరల్ గా గత నా స్వభావం ఏంటంటే, ఏం చేసినా లాభం కోసం చేయాలి, ఊరకుని ఎందుకు చేయాలి, కాబట్టి ఏదైనా ఉంటే నాకేంటి, చివరిలో నాకేంటి ఆలోచించడం, నాకేం వస్తుంది నేను చేయాలి, నాకేంటి, స్వార్థం, స్వయం, సొంత లాభం, నాకేంటి. ఆ చీకట్లో నుంచి ఇప్పుడు దేవుడు వినిపించుకున్నాడు, నాకేమీ లేదు. దీనివల్ల దేవునికి మహిమ, దీనివల్ల వినేవాడికి రక్షణ, మేలు. మధ్యలో మరి మనకేంటి, మనకేం ఉండదు, ఏమన్నా ఉంటే తర్వాత చూద్దాం, ఇప్పుడు మనకేం అక్కర్లా. పరలోకంలో ఆయన అన్నాడు కదా, ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు మాత్రం త్యాగాలు, కోల్పోవడం, నష్టపోవడం, శ్రమ పడటం. పరిశుద్ధ ప్రజలు, పరిశుద్ధ జనము అన్న మాట దగ్గర ఆ పాపపు స్వభావం, పాపపు నైజం, పాపపు కోరికలు, స్వార్థపూరితమైన ఆలోచనలు, దృక్పథాలు, వాటిలోంచి బయటకు వచ్చేయాలి. ఆ చీకట్లో ఉండి మనం ఏమి చేయలేం. దేవుడు వాడుకోడు కూడా. కింద 11వ వచనంలో ఆయన ఇలా అంటాడండి, 11వ వచనంలో ఇలాగ అంటున్నాడు, ప్రియులారా మీరు పరదేశులు, యాత్రికులే ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. శరీరం ఎలాంటిదంటే లోక సంబంధమైనది, శరీర కోరికలన్నీ లోక సంబంధంగా ఉంటాయి. మీరు శరీరాశలను విసర్జించండి, నాది నాకు సొంత లాభం, అవన్నీ చావాలి. శరీరాశలను విసర్జించండి. 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. వాళ్ళకేమర్థం అవ్వాలంటే, నేను ఇలా లేను, నేను స్వార్థపరుణ్ణి, నేనైతే ఇలా చేయను, నాలో ఇంత త్యాగం లేదు, నాలో ఇంత మంచితనం లేదు అని మనల్ని చూసి వాళ్ళు చెక్ చేసుకోవాలట. వాళ్ళు ఎందుకు ఎలాగున్నామంటే, మన దేవుడు ఉపకారి, ఆయన ప్రేమ కలిగిన వాడు, కాబట్టి మనం ఎలా ఉన్నామన్న విషయం గ్రహించి దేవుని వారు మహిమపరచాలట. 11:12 ఆ మాటలే మాట్లాడతాడు. ఒకప్పుడు దుర్మార్గులు అని దూషించారు కదా, ఇప్పుడు వారు మీలో సత్క్రియలను చూడాలి, మీ మంచి ప్రవర్తన చూడాలి, దాన్ని బట్టి దేవుని మహిమపరచాలి, అది మీ లైఫ్ స్టైల్ అయి ఉండాలి అంటాడు. లైఫ్ స్టైలే, సత్క్రియలు, సొంత క్రియలు కాదు, సత్క్రియలు. సొంత క్రియల్లో లాభం అనేది, సత్క్రియల్లో లాభం పొరుగు వారికి. సత్క్రియల ద్వారా, సొంత క్రియల ద్వారా సంతోషం నీకు, సొంత క్రియల ద్వారా సంతోషం, నీకు సత్క్రియల ద్వారా దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇది దేవుని ప్రజలు జీవించాల్సిన విధానం, జీవన విధానం. ఇది జీవన విధానం. అన్యజనులు దుర్మార్గులు అన్నారు మిమ్మల్ని. ఇప్పుడు మిమ్మల్ని చూసి దేవానికి స్తోత్రం అనాలి, అలా ఉండాలి. ఒకప్పుడు శరీరాశల కొరకు జీవించారు, ఈరోజు మీరు శరీరాశలను విసర్జించాలి. ఒకప్పుడు చీకటిగా ఉన్నారు మీరు, ఈరోజు మీరు వెలుగుమయంగా ఉండాలి, వెలుగు నింపేవారుగా ఉండాలి. కాబట్టి అర్థం చేసుకుందాం. రెండో పేతురు పత్రికలో కూడా మాట్లాడాడు. రెండో పేతురు పత్రిక 4:4 ఆ మహిమ గుణాత్యమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును, ఈ వాగ్దానాల మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లుగా వాటిని అనుగ్రహించను. అబ్బా, కింద మాటలు కూడా ఎంత బాగుంటాయో. ఏమంటాడు ఆయన? దురాశను అనుసరించుట వలన సొంత కోరికలు, స్వార్థం, వాటి వల్ల లోకమందున్న భ్రష్టత్వాన్ని దేవుడు మీకు ఇస్తానన్న బహుమానాలు ఉన్నాయి కదా, వాటి కోసం నాకేంటి లాభం. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు చేసేదానికి ఆయనకి ఇచ్చేదానికి అబ్బే పొంతనే ఉండదు. నువ్వు చేసే ఈ దమ్మిడికి ఆయన బోల్డ్ ఇస్తాడు అని వాగ్దానం ఉందిగా. 1 అన్నాడు కదా, ఇంక ఇక్కడేం ఆశించుకో. ఏ స్వార్థం లేకుండా చెయ్యి. ఈ వాగ్దానాల వల్ల దురాశను అనుసరించడం వల్ల లోకముందున్న భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానాల వల్ల తప్పించుకున్నా దేవ స్వభావమునందు పాలువారు. దేవుడు ప్రేమించినట్లుగా ప్రేమించటం. కింద అంటాడు, మీ విశ్వాసం సద్గుణమందు, జ్ఞానమందు, ఆశానిగ్రహం, సహనం, భక్తి. కింద 7 భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ఇవి విస్తరించాలి. దయ, సహోదర ప్రేమ. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజ ఎలా ఉండాలి? ద పీపుల్ ఆఫ్ గాడ్ ఎలా ఉండాలి? లోకానికి మాదిరి, లోకానికి ఆశీర్వాదం, తల ఇచ్చేవారు, ఆశీర్వదించేవారు, మేలు చేసేవారు, ఉపకారాలు చేసేవారు, యాజకత్వం, వాళ్ళ రక్షణ కొరకు తాపత్రయపడడం, రాచరికం, వాళ్ళకి మేలు చేయడం, త్రోవ చూపించడం, ఉపకారం చేయడం, ప్రాముఖ్యంగా పరిశుద్ధ జనం ఏ పాపం ఏ కళంకం అంటుకోకుండా చూసుకోవటం, లోకంలో ఉన్న రాంగ్ ప్రయారిటీస్, లోకంలో ఉన్న భ్రష్టత్వం, లోకంలో ఉన్న స్వార్థం, అవి దేవుని ప్రజల్లో ఉండకూడదు. ఫైనల్గా ఒక్క మాట, మొదటి యోహాను పత్రిక ఎంత బాగుంటాయి అన్నమాట. 4:12-13 ఏ మానవుడు దేవుని ఎప్పుడైనా చూచి ఉండలేదు. మనం ఒకని నొక్కడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడని తెలుసుకొనిచున్నాము. అబ్బా, ఎంత లోతైన మాట. దేవుడు కనబడ్డం, కానీ దేవుడు నీలో కనబడాలి అంటాడు. దేవుడు, గాడ్ ఇస్ ఇన్విజిబుల్, కానీ నీలో విజిబుల్ అవ్వాలి, మేనిఫెస్ట్ అవ్వాలి, నీలో దేవుడు కనబడాలి. అర్థం ఏంటంటే క్రియలు, సత్క్రియలు, సహోదర ప్రేమ, శత్రువును ప్రేమించటం. మనం అలా ప్రేమిస్తే మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఒకరినొకరు మోసం చేసుకోవడం, చంపుకోవడం, వెన్నుపోటు పడవటం, బ్యాచ్మేట్సే మోసం చేయటం, సొంత బంధువులే మోసం చేయటం, భర్తే మోసం చేయటం, భార్య మోసం చేయటం. కానీ దేవుని ప్రజల్లో ఎలా ఉండాలట? ముఖం తెలియదు, ఎవరో తెలియదు, అయినా సరే దేవుని బట్టి ప్రేమించటం. దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. దేవుణ్ణి లోకం చూడగలుగుతుంది. అది అది దేవుడి ప్రజల్లో ఉండాల్సి, దేవుని ప్రజల్లో దేవుడు నివసిస్తాడు. నేను వారిలో సంచరించను, నేను వారిలో నివసించను, వారు నా ప్రజలై ఉందరు, నేను వారి దేవుణ్ణి ఉందను. ఎంత గంభీరమైన మాటలు, ఎంత గంభీరమైన మాటలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. 21వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందరు. అబ్బా, దేవుని ప్రజలు, దేవుడు దేవుని ప్రజలు కలిసి ఉండేది పరలోకం. పరలోకంలో దేవుడితో మనం ఉంటాం, భూమి మీద దేవుడికి దూరంగా ఉన్నాం, కానీ దేవుడు మన మధ్యకు వచ్చి ఉంటానంటున్నాడు. ఆత్మ దేవుని వాగ్దానం చేశాడు, దాన్ని ఇక్కడ చూపించాలి. ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడని లోకాన్ని చూపించాలి. దేవుని ప్రజలు లోకస్తులుగా ఉండకూడదు, లోకానికి వేరుగా ఉండాలి, లోకానికి ఉప్పుగా ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలి, లోకాన్ని ఆశీర్వదించేవారుగా ఉండాలి, లోకానికి రాజులుగా ఉండాలి, తలగా ఉండాలి, ఇచ్చేవారుగా ఉండాలి. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.